ధ్యాన యోగాన్ని చక్కగా ఆచరిస్తూ మనసుని పూర్తిగా ఆత్మయందు లయం చేసినటువంటి యోగయుక్తుడు ఈ ఇంద్రియ మనస్సుల్ని జయించినటువంటి వాడై ఆత్మయందు స్థిరంగా ఉన్నటువంటి వాడై ఈ లోకంలో ఉన్నటువంటి జడమైనటువంటి వస్తువుల్ని కానీ అంటే మట్టి రాయి బంగారం మొదలైనటువంటి వాటిని కానీ అలాగే చైతన్యమైనటువంటి తోటి మానవుల్ని కానీ వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా పాపాత్ములైనా పుణ్యాత్ములైనా మేలు చేసేవాళ్ళైనా కీడు చేసేవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే అందరినీ కూడా సమంగా చూచేటువంటి దృష్టి అదిగో ఆయనకుంటుంది. ఇంతవరకు చెప్పిన తర్వాత భగవానుడు మరి అటువంటి స్థితిని కనుక అందుకోవాలి అని అంటే అన్నింటినీ సమానంగా చూసేటువంటి దృష్టి కనుక రావాలి అని అంటే ధ్యాన యోగాన్ని ఆచరించాలి. మరి ఆ ధ్యాన యోగాన్ని ఆచరించడానికి ఏమిటి అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఎలా ధ్యానాన్ని సాగించాలి అని అంటే దానికి చెప్పారు ఏకాంతమైనటువంటి ప్రదేశంలో ఒంటరిగా ఉండి ధ్యానం సాగించాలి, అలాగనే ఇంద్రియాలని మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవాలి, ఇక ఆశని విడిచిపెట్టాలి, అలాగనే పరిగ్రహం అంటే ఇతరుల దగ్గర నుంచి నేను ఏదైనా పొందాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉండాలి, ఇలా ఉండి ఈ ధ్యాన యోగాన్ని సాగించాలి. ఈ విషయాన్ని నిన్న మనం 10వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు ధ్యానానికి ఆసనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని 11వ శ్లోకంలో చెప్పబోతా ఉన్నారు. 11వ శ్లోకం చూడండి. శుచౌ దేశే ప్రతిష్టాప్యా స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శైలాజిన కుశోత్తరం శుచౌ దేశే అంటే శుచైనటువంటి ప్రదేశంలో, శుభ్రమైనటువంటి ప్రదేశంలో, నా అత్యుచ్ఛ్రితం బాగా ఎత్తుగాను కాకుండా, నా అతినీచం బాగా క్రిందిగా కాకుండా, అంటే ఎక్కువ ఎత్తు కాకుండా ఎక్కువ లోతు కాకుండా ఉండేటువంటి ప్రదేశంలో ఎలా కూర్చోవాలంటే చైల అజిన కుష ఉత్తరం. అంటే చైల చేలము అని అంటే మెత్తటి తెల్లటి వస్త్రం, అజిన అంటే జింక చర్మం, మరి కుష అంటే దర్భచాప, ఉత్తరం అని అంటే ఒకదాని మీద ఒకటి, అంటే దర్భచాప వేసుకొని దర్భచాప మీద జింక చర్మం వేసుకొని జింక చర్మం మీద తెల్లటి మెత్తటి వస్త్రాన్ని వేసుకొని ఆసనాన్ని తయారు చేసుకోవాలి. ఎలా ఉండాలి? స్థిరమాసనం. ఆ స్థిరమైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎలా? ఆత్మనః, తన కోసం ఏర్పాటు చేసుకోవాలి. ఆత్మనః ప్రతిష్టాప్య, తన కోసమని ఏర్పాటు చేసుకొని అదిగో అలాంటి ఆసనం మీద ధ్యానాన్ని సాగించాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆసనం ఎలా ఉండాలో, ఎక్కడుండాలో ఆ విషయాన్ని గురించి చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ధ్యానానికి కూర్చునేటువంటి ప్రదేశం ఎట్లా ఉండాలి అంటే శుచౌ దేశే. శుచి అని అంటే శుభ్రమైనటువంటి ప్రదేశంలో, శుచి శుభ్రత ఉన్నటువంటి ప్రదేశంలో ధ్యానం చేయాలి. అపరిశుభ్రంగా కనుక ఉంటే ఏమండి అని అంటే, అపరిశుభ్రంగా ఉన్నా ఏదైనా దుర్వాసన కనుక వస్తూ ఉన్నా, ఆ ప్రదేశం అంతా చెత్త చెదారంతో నిండి ఉన్నా ఏమవుతుందని అంటే మనస్సుకి అశాంతి కలుగుద్ది. అందుకని ధ్యానానికి కూర్చున్నప్పుడు మనస్సు స్థిరంగా నిలవాలి కాబట్టి శుచిగా శుభ్రంగా ఉండాలి. అంతేకాకుండా ఆ ప్రదేశంలో సాత్విక భావాలు కలిగినటువంటి పటాలు ఉండాలి. ఏ క్రికెట్ వాళ్ళని గురించో లేకపోతే ఏ సినిమా యాక్టర్లనో ఆ పటాలు కాకుండా ఏముండాలి అని అంటే దైవ సంబంధమైనటువంటి పటాలు ఉండాలి. అప్పుడు మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగనే వెలుతురు తక్కువగా ఉండేటువంటి దీపం ఉండాలి. ఇక ఈగలు దోమలు చీమలు మొదలైనటువంటి లేకుండా అలా శుభ్రంగా ఉండాలి. ఎందుకండి అని అంటే న్యాయంగా స్థానానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బలం ఉంటుంది. అందుకనే మన వాళ్ళు అంటారు స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా విశ్వదాభిరామ ఇంద్రవేమ అని అంటారు. కారణం ఏమిటనంటే ఒక్కొక్క స్థానంలో ఈ ధ్యానం కుదురుద్ది. ఒక్కొక్క చోట కనుక కూర్చుంటే ధ్యానం అసలు కుదరదు. మనం ఎంత బాగా చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఆ స్థానం ఆ పరిశుభ్రంగా లేకపోవటం వల్ల. ఒకసారి గరుత్మంతుడు పరమశివుణ్ణి దర్శించడం కోసమని కైలాసం వెళ్ళాడండి. ఆయన వెళ్ళి శివుణ్ణి దర్శించడానికని అలా వచ్చేటప్పటికల్లా శివుడేమో ఎప్పుడు కూడా ధ్యాన ముద్రలో కూర్చొని ఉంటాడు. సరే ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు కదా ధ్యానం చేసుకునేటువంటి వాడిని, ఆయన కళ్ళు తెరిచేదాకా అక్కడే ఉన్నామని చెప్పి ఎదురుగా కూర్చున్నాడు. ఈ ఎదురుగా కూర్చుంటే శివుడి మెడలో పాములు ఉంటాయి. ఒక నాగరాజు అంట బుస్సు బుస్సు అని అంటా ఉన్నాడు గరుత్మంతుడు చూసి. ఎందుకంటే ఇద్దరు కూడా శత్రువులు అనమాట, ఆగర్భ శత్రువులు. పావులకి గరుత్మంతుడికి పడదు, అందుకని బుస్సు బుస్సు అంటున్నాడంట. అంటే ఇక్కడ ఏమైంది, గరుత్మంతుడు ఏమీ చేయలేడు కాబట్టి నేనే గొప్ప అన్నట్టుగా ఆ పావు అలా అనేటప్పటికల్లా అప్పుడు గరుత్మంతుడు అంటున్నాడంట, ఓ నాగరాజా నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదిగో ఇప్పుడు నువ్వు శివుని యొక్క కంఠంలో ఉండటం వల్ల నువ్వు ఇలా బుస్సు బుస్సుమని నా దగ్గర ఎగురుతున్నావు, కానీ ఆ స్థానం నుంచి అది కిందికి దిగిరా, నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను, నీ బలం ఏమిటో తెలుస్తుంది అని అన్నాడంట. అంటే స్థానబలం, ఆ స్థానబలం కనుక పోయిందనంటే ఏముండదు. ఆ స్థానంలో కనుక కూర్చుంటే ఎంతటి వాడు బాగా తక్కువ బలమైన వాడైనా చాలా గొప్పవాడిగా అక్కడ ఉండిపోతా ఉంటాడు. అలాగనే గజేంద్రుడు కూడా అంతే. మనకి భాగవతంలో గజేంద్ర మోక్షం అనేటువంటి కథ ఉంది. ఈ గజేంద్రుడు ఏం చేశాడంటే 50 మంది భార్యలతోటి కలిసి వనవిహారం చేస్తూ ఒక సరస్సులో దిగాడు. దిగిన తర్వాత జలకాలాడుతూ ఉన్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు బ్రహ్మాండంగా జలకాలాడుతూ ఉన్నాడు. ఆ చుట్టూ భార్యలు ఉండేటప్పటికల్లా మహా ఆనందంగా ఉన్నాడు. సరే ఓ మొసలి పట్టుకుంది, పట్టుకున్న తర్వాత అది ఆ కాలు పట్టుకొని లాగుతూ ఉంది. ఈయనేమో పైకి ఆ కాలు లాగేస్తూ ఉన్నాడు, మొసలేమో లోపలికి లాగుతూ ఉంది. ఇద్దరు కూడా బాగా పోరాడుతూ ఉన్నారు. గజమకరల సంగ్రామం ఇది. మరి ఇలా పోరాడి 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 చాలాసేపటికల్లా ఈ గజేంద్రుడి యొక్క బలం చాలా, ఆ మొసలేమో ఈ కాలు లాగేస్తూ ఉంది. లాగేస్తూ ఉండేటప్పుడు ఈ చుట్టూ ఉన్నటువంటి భార్యలందరూ కూడా ఒట్టెక్కారు. ఆ ఏముంది ఈయన లాభం లేదు అయిపోయింది ఈయన పనిని. సరే పాపం ఆయన కూడా అంటే ఉన్నంత వీలైనంత వరకు చూశాడు, ఇక లాభం లేదు, లాభక్కింత లేదు. ప్రాణంబుల్ టావులు దప్పెను మూర్ఛ వచ్చే శ్రమంబయ్యడి నీవే తప్పని తప్పరం పెరిగ మన్నింపందగుం దీని నేను కావవే ఈశ్వర అని అదిగో శ్రీ మహావిష్ణువుని అప్పుడు ప్రార్థించాడు. అయితే ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే నిజంగా ఇక్కడ మొసలి ఈ ఏనుగు కంటే బలమైందేం కాదు, కానీ మొసలి తన స్థానంలో ఉంది, నీటిలో ఉంది. మరి ఏనుగో నేల మీద ఉండాల్సినటువంటి వాడు నీటిలోకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేల మీద కనుక వస్తే మొసలి ఒక్క ఇసురు విసిరేవాడు ఈ గజేంద్రుడు, దెబ్బకి ఎగిరిపోయేది. కానీ అది స్థానబలం కావటంలో అదిగో ఈ గజేంద్రుడిని కాస్త లాగేస్తాం. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే స్థానబలం అనేటువంటిది చాలా గొప్పది అని. అందువల్ల మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు కూడా సరైనటువంటి స్థానంలోనే కూర్చోవాలి. అందుకనే శుచౌ దేశే అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక మనం కూర్చునేటువంటి చోటు ఎలా ఉండాలి, నా అత్యుచ్చ్రితం నా అతి నీచం, అంటే బాగా ఎత్తుగా ఉండకూడదు, లోతుగా ఉండకూడదు. మామూలు సమప్రదేశంలోనే కూర్చోవాలి. ఎత్తుగా ఉంటే ఏమవుతుందండి, ఎత్తుగా కనుక కూర్చున్నట్లయితే పడిపోతామన్న భయం, ఆ భయంతో వీడికి ధ్యానం కుదరదు. అంతేకాదు మరొక విషయం ఏమిటంటే ఎత్తుగా కనుక ఉన్నట్లయితే అప్పుడప్పుడు ధ్యానంలో పరవశం కలుగుద్ది. అప్పుడప్పుడు పరవశం కలిగినప్పుడు లేదా నిద్ర వచ్చినప్పుడు టక్కన పడిపోతామన్న భయం. అందుకని ఎప్పుడు ఎత్తుగా ఉండకూడదు. మరి అలాగే లోతుగా ఎందుకు ఉండకూడదండి, లోతుగా కనుక కూర్చుంటే ఏమవుతుందనంటే చుట్టూ ఉన్నటువంటి నీళ్లు ఈ లోపలికి వస్తూ ఉంటాయి, అది ఒక ప్రమాదం. అంతేకాకుండా లోతుగా ఉన్నట్లయితే ఎక్కువ సూక్ష్మజీవులు కానీ ఈ ఈగలు దోమలు కానీ వీటి యొక్క బాధ, క్రిమికీటకాల యొక్క బాధ కూడా ఉంటుంది. ఇక మూడో విషయం ఏంటంటే పల్లపు ప్రదేశాలు శీతలంగా ఉంటాయి, అంటే చల్లగా ఉంటాయి. చల్లగా ఉంటే హృదయ స్పందన తగ్గిపోద్ది, హార్ట్ బీట్ కొంచెం తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అందుకని భూగృహాల్లో ఎప్పుడు కూడా ధ్యానం చేయకూడదు, అంటే నేల కంటే కింద ఉన్నటువంటి ప్లేసుల్లో ధ్యానం చేయకూడదు. ఆ ప్రదేశాల్లోనే సమప్రదేశంలోనే ధ్యానం చేస్తూ ఉండాలి. ఇక సరే ప్లేస్ తెలిసిపోయింది, మరి ఇక ఆసనం ఎట్లా ఉండాలి, అని అంటే చైలాజన కుశోత్తరం అన్నారు. చైల చేలం, చేలం నుంచి వచ్చిన మాటే చైల. చైలాజన కుశోత్తరం, ఆసనం ఎట్లా ఉండాలంటే స్థిరంగా కూర్చొని చక్కగా ధ్యానం చేయటానికి అనుకూలంగా ఉండాలి. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆసనం కొద్దిసేపు ఒక నిమిషం కూర్చోగానే ఏదో ఒక బాధ కనుక శారీరకమైనటువంటి బాధ కనుక కలిగిందనంటే మనం ధ్యానం ఆపి దాని విషయం చూడాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పి ధ్యానం చేయడానికి ఎప్పుడు కూడా ఆసనం చాలా స్థిరంగా ఉండాలి. అందుకోసమే ఆసనం ఎట్లా ఉండాలంటే ముందుగా దర్భాసనం వేసుకోవాలి, దర్భచాప వేసుకోవాలి, దాని మీదనేమో జింక చర్మం పరుచుకోవాలి, దానిపైనేమో తెల్లటి మెత్తటి వస్త్రాన్ని వేసుకొని గట్టిగా ఆసనాన్ని తయారు చేసుకోవాలి. గట్టిగా అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మెత్తగా కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆసనం ఏర్పాటు చేసుకోవటం దేనికండి అంటే ఆసనం ఏర్పాటు చేసుకున్న వాళ్ళందువల్ల భూమి యొక్క స్పర్శ లేకుండా పోద్ది. ధ్యానం చేసేటప్పుడు మనం భూమి మీద కనుక కూర్చొని చేసినట్లయితే మన యొక్క ధ్యాన శక్తి లేదా ప్రాణశక్తి ఏమవుతుందనంటే ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల లాగేస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఎంతసేపు ధ్యానం చేసినప్పటికి కూడా ధ్యానం యొక్క ఫలితాన్ని మనం పొందలేకపోతాం. కాబట్టి ఈ భూమికి కూర్చునేటువంటి మనకి మధ్యలో ఏదో ఒకటి అడ్డం ఉండాలి. అందుకే ఈ ఆసనం అనేటువంటి దాన్ని చెప్పింది. ఇలా భూమి యొక్క స్పర్శ పోతుంది. ఇక రెండో విషయం ఏమిటనంటే ఈ మూడింటిని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలండి అనంటే దర్భలేమో చల్లదనాన్ని పోగొడతాయి. శీతాకాలంలో ధ్యానం చేసేటప్పుడు ఈ చల్లదనాన్ని పోగొట్టడానికి దర్భలు ఉపయోగపడతాయి. సరే మరి ఎండాకాలంలోనండి, మరి జింక చర్మం కనుక ఉందంటే అది వేడి ఎక్కువ, వేడి ఎక్కువ కనుకైతే చెమట పోస్తుంది, చెమట కనుక పోస్తే ఈ చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే ఈ జింక చర్మం మీద మెత్తటి వస్త్రాన్ని పరుచుకోవాలి. అలా మెత్తటి వస్త్రాన్ని పరుచుకొని దాని మీద ఆసనాన్ని తయారు చేసుకొని కూర్చోవాలి. అట్లా కూర్చుంటే ధ్యానానికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే శీతాకాలంలోనైనా వేసవికాలంలోనైనా వర్షాకాలంలోనైనా ఏ కాలానికైనా సరిపోయేది ఈ మూడు రకాలుగా చైలాజన కుశోత్తరం అనేటువంటిది అయితే, అంటే దర్భచాప వేసుకోవటం, దాని మీద జింక చర్మం, దాని మీద మెత్తటి వస్త్రం, ఇలా కనుక వేసుకున్నట్లయితే ఏ కాలానికైనా పనికొస్తుంది. ఒకవేళ ఏమండి ఈ జింక చర్మాలు ఇవన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయనంటే అది లేకపోయినా దర్భచాప మీద మెత్తటి వస్త్రాన్ని వేసుకొని కూర్చున్నా ఏం పర్వాలేదు, అలాగైనా సరే ధ్యానాన్ని కొనసాగించవచ్చు. ఇక స్థిరమాసనం అన్నారు. చైలాజన కుశోత్తరం చెప్పి స్థిరమాసనం అన్నారు. అంటే ఆసనం మీద ఈ దేహం ఎట్లా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. ఎప్పుడు అటు ఇటు కదులుతూ ఉండకూడదు. సామాన్యంగా మనలో రజోగుణం కనుక ఎక్కువగా ఉంటే ఏమవుతారంటే అలా కదలకుండా కూర్చోమంటే కూర్చోలేరు. ధ్యానం చేయడానికి ఏమిటంటే ఎప్పుడు కదలకుండా కూర్చోవాలి, అది ప్రధానం ధ్యానానికి. మిగిలినటువంటి వాళ్ళకి దేనికైనా సరే పూజా పురస్కారాలు అప్పుడైతే కదులుతూ ఉండాలి, కానీ ధ్యానం చేసినప్పుడు జపం చేసినప్పుడు మనం కదలకుండా కూర్చుంటేనే చాలా ఉత్తమోత్తమైనటువంటిది. మరి అలా కదలకుండా ఎందుకంటే కూర్చోటం అని అంటే మన యొక్క మనస్సు ఈ శరీరము ఈ రెండింటికి ఒక లింక్ ఉందన్నమాట. మనసు కనుక కదిలిందంటే శరీరం కదిలింది, శరీరం కదిలిందంటే మనసు కదిలింది. అందుకని ఈ శరీరాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. కాబట్టి ఆసనం మీద కదలకుండా నిశ్చలంగా అలా కూర్చోవాలి అనేది ఒకటి. ఇక రెండవది ఏమిటనంటే ఆ కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి అని అంటే చేతనైతే ఏదైనా ఒక శరీరం తక్కువగా ఉంటే వయసు కూడా తక్కువలో కనుక ఉన్నటువంటి వాళ్ళు కనుకైతే అప్పుడు వాళ్ళేమో ఏ ఆసనమైనా వేసుకోవచ్చు. లేకపోతే సుఖాసనం అంటే మనం ఎలా కూర్చుంటే సుఖంగా ఉండగలుగుతామో అలా సుఖాసనం అనేటువంటిది వేసుకోవాలి. ఇలా సుఖాసనాన్ని వేసుకొని మళ్ళా కదలకుండా అలా కూర్చోవాలి. ఆ కూర్చోవటం కూడా వెన్నెముక వంగకుండా ఉండాలి. రెండు చేతులు ముందుకు రానిచ్చి ఒక అరిచేతిలో ఎడమ అరిచేతిలో కుడి అరిచేతిని పెట్టి రెండు వేళ్ళని కూడా కలిపి ఉంచాలి. ఎందుకంటే ఈ వేళ్ళను కనుక దూరం దూరంగా కనుక ఉంచితే ఒకదానికి ఒకదానికి మధ్యలో కనెక్షన్ పోద్ది. అంటే ఈ ధ్యాన శక్తి అనేటువంటిది ఈ శరీరంలో ఈ ముని వేళ్ళ దగ్గర నుంచి మళ్ళీ శరీరం అంతా వచ్చి మళ్ళీ వేళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ వేళ్ళ దగ్గర నుంచి మళ్ళీ శరీరంలోకి వస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ వేళ్ళన్నీ కూడా కలిపే ఉంచాలా, అలాగనే ఎడమ చేతిలో అరచేతిలో కుడి అరచేతిని ఉంచాలి. ఇలా కూర్చొని స్థిరమైనటువంటి ఆసనంలో కూర్చొని ఈ ధ్యానాన్ని సాగించాలి. అయితే దీన్ని ఎవరి కోసం? ఆత్మనః అన్నారు. ఆత్మనః అంటే తన కోసం అన్నారు. ఇక్కడ తన కోసం అని అంటే ఇంకోళ్ళ కోసం మనం ఏమైనా ఆసనం వేస్తామా? మన కోసం వేస్తాం. కాకపోతే ఇక్కడ అర్థం ఏమిటనంటే మన కోసం ఏర్పాటు చేసుకోవాలి ఆసనం అని అంటే మన ఆసనం మీద మళ్ళీ ఇంకోళ్ళు కూర్చోకూడదు, ఇంకోళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆసనం మీద మనం కూర్చోకూడదు. అంటే ఎవరి ఆసనం వాళ్ళకే ఉండాలి ధ్యానానికి. ధ్యానానికి ఎవరి ఆసనం వాళ్ళకు ఉండాలా, జపానికి ఎవరి మాల వాళ్ళకు ఉండాలా, పారాయణానికి ఎవరి గ్రంథం వాళ్ళకు ఉండాలా? ఇది లేకపోతే ఏమండి? లేకపోతే ఏమంటే వాళ్ళ యొక్క మాల మనం కనుక పట్టుకుంటే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క కోరికలు అవన్నీ కూడా ఆ మాల ద్వారా మనలో డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉంటాయి. అలాగనే మనకున్నటువంటివి వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉంటాయి. అందుకోసమని చెప్పి ఇదిగో ఈ రకంగా మనం కూర్చోవలసినటువంటి అవసరం ఉంది. ఇలా ఆసనం అనేటువంటిది ఎవరిది వారికే ఉండాలా, జపమాల ఎవరిది వారికే ఉండాలా, అలాగనే పారాయణ గ్రంథం ఎవరిది వాళ్ళకే ఉండాలి అని చెప్పి ఇక ఆసనం మీద కూర్చున్న తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 12వ శ్లోకం.